ದೇವನ ವಾಕ್ಯವತ್ತು ಕದ್ದ ಯೋಹಾನ್ ಸುವಾರ್ತ 17ವ ಅಧ್ಯಾಯಮು 20-23 ವಚನ ಚದುತ್ತಿದ್ದ ಯೋಹಾನ್ ಸುವಾರ್ತ 17ವ ಅಧ್ಯಾಯಮು 20-23 ವಚನ ಚದುತ್ತಿದ್ದ ಮರಿಯು ನೀವು ನನ್ನ ಪಂಪಿತವನ್ನು ಲೋಕಮು ನಮ್ಮನಟ್ಟು ತಂದ್ರಿ ನಾಯಂದು ನೀವುನು ನೀ ಎಂದು ನೇನನು ಅನ್ನಲಾಗನ వారును మన యందు ఏకమై ఉండవరనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవరనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవరనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతమనియు. లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి అయిన దేవ, మహిమా స్వరూపి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన ఉపవాస దినమును బట్టి మీకు స్తోత్రాలు. మరొక సంఘ ధ్యాన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఆశ్చర్యకర్మ రీతిలో నిలబెట్టుకున్న ఆంగ్రు సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వెటనరీ యూనివర్సిటీ మధ్య మీరు ద్వారాలు తెరుస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పీజేటిఎస్ఏయు సహవాసాన్ని కూడా కట్టారు, మనం స్తుతిస్తున్నాం. అట్లాగే ప్రభు ఆస్తో నీ సన్నిధిలోకి వచ్చిన ప్రియులందరినీ మీరు బలపరచండి. రావాల్సిన వారి మీద మీరు కనికరపడండి. ఆత్మదేవ, మేము మీ సన్నిధిలో మీ స్వరం వినడానికి సమకూడి ఉండగా మీ సన్నిధి మా మధ్య మీరు ఉంచారని నమ్మి స్తుతిస్తూ, మీ ఎగ్జిస్టెన్స్ ని, మీ ఉనికిని ఒప్పుకుంటూ, మీ స్వరం కొరకు వేడుకుంటూ ఉన్నాం. దేవా, మీకు వందన. చదివిన వాక్యం అర్థమైనట్లుగా సహాయం చేయండి. మధ్యాహ్న కాలపు ఉపవాస ప్రార్థనలో మీరు కృప చూపించండి. సాయంకాలం ప్రారంభమవుతా ఉన్నా 200 సహవాసం, తెలంగాణ గర్ల్స్ సహవాసం ఆశీర్వాదకరంగా ఆరంభించండి. మీ మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిలరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గత ధ్యానంలో సంఘాన్ని, సజీవ సంఘాన్ని చంపేసే 4 ప్రమాదకరమైన విషయాల కొరకు వాక్యంలో నుంచి స్టడీ చేస్తూ వచ్చాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం వెలుగులో జీవించుచున్నావన్న పేరుంది గాని నీవు మృతుడివే అని ఆయన హెచ్చరిక పూర్వకంగా మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి పేరుకు రక్షించబడ్డవారుగా కనబడుతున్నా, పేరుకు సంఘముగా కనబడతా ఉన్నా, ఆ పేరుకు మాత్రమే, నామందలుగా మాత్రమే ఉండి రియాలిటీకి వచ్చేసరికి డెడ్లీ క్రిస్టియానిటీ కనిపిస్తుంది అని ఈరోజు మన సంఘానికి చెప్పగలము. దానికి కారణాలు, 4 కారణాలు మనం స్టడీ చేసాం. 1, పర్సిక్యూషన్, హింసలు. శ్రమ రాగానే తొలగిపోతారు, కాబట్టి శ్రమ ద్వారా బెదిరించడానికి దుష్టుడు పనిచేస్తాడు, దాన్ని మనం చూడగలిగాం. 2, ఫాల్స్ డాక్టర్స్, భిన్నమైన బోధలు. బైబిల్ని బైబిల్గా కాక మనం చదవకపోతే సాతాను బైబిల్ వాడు కూడా మనల్ని జీవానికి దూరం చేస్తాడు. మూడు లోకాశలు, వరల్డ్లీనెస్, లోకంలో ఉన్న మెటీరియలిజం, లోకంలో ఉన్న ఇమ్మొరాలిటీ, అవి సంఘాన్ని లోకంగా మార్చేస్తాయి. దానికి దుష్టుడు ఎప్పుడు పనిచేస్తాడు చూసాం. నాలుగవది ఇన్డిఫరెన్సెస్, నిర్లక్ష్యం. మొదటి ప్రేమను వదిలిపెట్టడం, మొదటి క్రియలు వదిలిపెట్టడం, నిర్లక్ష్యంగా ఉండటం, దానివల్ల మందులుగా ఉండటం, మందకొండగా కొనసాగటం, అవి సంఘాన్ని చంపేసే విషయాలు, మృత క్రైస్తవ్యానికి కారణం అయ్యే విషయాలు అని చూడగలిగాం. ఈ నాలుగు విషయాలు మనం చెక్ చేసుకోవడం మంచిది. ఏ శ్రమ వచ్చినా వేరు లోతుగా ఉంటే ఎండిపోము, నిలబడతాం. కాబట్టి ఆత్మీయ జీవితపు లోతుల్లోకి వెళ్ళటం నిజంగా ఈ అనుదిన సహవాసం వల్ల సాధ్యమవుతుంది. దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఫాల్స్ డాక్ట్రిన్స్, ఎస్ఎఫ్జే బైబిల్ శిక్షణ తరగతుల ద్వారాను, ఈ క్రమమైన సిరీస్ ఆఫ్ టాక్స్ ద్వారాను, అట్లాగే బుక్ స్టడీ ద్వారాను మనం బైబిల్ని బైబిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లోక సంబంధమైన విషయాలు, ఆస్తులు, అంతస్తులు, వాటి గురించిన ప్రార్థనలు, వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేసి ఆత్మీయంగా కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ పనిచేస్తున్నారు, ఎవరూ నిర్లక్ష్యంగా లేరు, ఎవరూ అన్నమాట కాదు, కానీ ఎక్కువ మంది యాక్టివ్గానే కష్టపడతా ఉన్నారు. కాబట్టి 200 సంఘాలను మనం ఈ స్వల్ప కాలంలో, 6 సంవత్సరాల కాలంలో కట్టగలిగాం. అంతేనా, ప్రభును స్తుతించాలి. ఇది కొనసాగినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అట్లాగే సంఘ జీవితానికి సంబంధించి ఉదయకాలం మనం స్టడీ చేసే మరొక అంశం, ఈ సంఘాల మధ్య విభజనల వల్ల కలిగే నష్టాలేంటి, విభజనలు ఎలా కలుగుతాయి, వాటి వల్ల నష్టాలేంటి. ద ప్రాబ్లం ఆఫ్ రిలీజియస్ డివిజన్, రిలీజియస్ డివిజన్. మనం ఇప్పుడు చదివిన పోర్షన్ కూడా రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో వారు మరలా పాపం చేస్తున్నారు, మరలా దేవుని దృష్టికి పాపం చేస్తున్నారు, మరలా వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంఘం దేవుని బిడ్డలు ఎప్పుడు మోసగించబడతా ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటే. అది ఆ రోజు, ఈ రోజు, ఎప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పొందడానికి బదులు దేవుని ఉగ్రత, ఆ మాట మనం చదివాం కదా, రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడివక అనుసరించుచు యెహోవ దృష్టికి చెడుతనము జరిగించెను, కాబట్టి యెహోవ కోపం ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములనిటినను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములనిటినను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. దేవుని బిడ్డలు ఎందుకు ఆ జయాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు అంటే, దేవుడు వదిలేశాడు, దేవుడే అప్పగించేశాడు. కారణం, దేవుడికి నచ్చినట్టుగా జీవించట్లేదు. దేవుడితో ఉన్నాము అని అనుకుంటున్నారు, దేవుడితో లేరు. దేవుడు మాకు తోడు అనుకుంటున్నారు, దేవుడు తోడుగా లేడు. కాబట్టి అన్యులు పై చేయి సాధించటం, అన్యులు పెత్తనం సాధించటం, అన్యుల చేత ఓడిపోవటం అన్నది మనం ఇశ్రాయేల్ చరిత్ర చదువుతున్నాం. అట్లాగే నేడు సంఘం పిల్లరా, మనం ఎన్ని విభజనలు అయిపోయాయో మనం చూస్తున్నాం. డినామినేషనల్ డివిజన్స్, డాక్ట్రినల్ డివిజన్స్, ఐక్యత చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఈ రిలీజియస్ డివిజన్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అది మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు స్టడీ చేద్దాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ ప్రభుని స్తుతించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఎస్ఎఫ్జే 200 సంఘాల మధ్య ఆ చీవికలు లేకుండా ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. 200 సంఘాలు ఒక్కటిగా కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. రెండు, ఎస్ఎఫ్జే మిగతా సంఘాలకు దూరంగా కాకుండా మనం ఇంత డినామినేషనల్ గా ఈ పరిచయను ప్రారంభించుకోవడానికి కూడా ప్రభు సహాయం చేశారు. వేరు వేరు సంఘాలకు చెందిన వారు ఈ అనుగణ భక్తులు కొనసాగుతూ ఉన్నారు, ఈ ఉద్యోగస్తుల పరిచయాలు కొనసాగుతూ ఉన్నారు. ప్రభునంతైనా స్తుతించాలి. ప్రాముఖ్యంగా చదివిన వాక్య భాగం ఉంది కదా, యోహాను సువార్త 17:20 నుంచి మనం చదువుకుంటూ వచ్చిన మాటల్లో రిపీటెడ్ గా మనకు వినబడే స్వరం, వినబడే మాట ఏంటంటే ఏకమై ఉండాలి. మరలా ఇప్పుడు చదువుదాం, యోహాను సువార్త 17:20 రెండవ భాగం, వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఏకమై ఉండాలి. 22, మనము ఏకమై ఉండలాగున్న వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఏకమై ఉండాలి. 23 కూడా, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణుడుగా చేయబడి ఏకముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనలో దేవుని బిడ్డల మధ్య ఐక్యత ఉండాలి అని ఆయన ఆకాంక్షగా, ఆయన విజ్ఞాపనగా మనం లేఖనాలు చదువుతా ఉన్నాం. ఈ చాలా మందిని చాలా సంఘాలు విడిపోవడానికి గల కారణాలు, ఒక కారణం ఏంటంటే ట్రినిటీ త్రిత్వం సిద్ధాంతం కొన్ని సంఘాలను విడదీసింది. కొందరు ఒకడే దేవుడు, ఒక వ్యక్తే ముగ్గురుగా కనబడ్డారు అని భావిస్తున్నారు. కొందరు లేదు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని భావిస్తున్నారు. ఈ ప్రధాన అభిప్రాయ భేదం దగ్గర కూడా సంఘాల మధ్య చీలుకులున్నాయి. కానీ నేనేమంటానంటే ట్రినిటీ తన్నుకొని కొట్టుకునే విభజన తీసుకొచ్చే విషయం కాదు, అది ఐక్యతను తీసుకొచ్చే విషయం. దేవుడు అంతటి వాడు, మహాదేవుడు, నేనొక్కడినే అన్నట్టుగా కాక మనము ఏకమై ఉన్నలాగున అన్నమాట. ప్లూరాలిటీ మనం చూస్తున్నాం. ఎలోహిం, ఆ ప్లూరల్ వర్డ్, తండ్రి దేవుడు అంతటి వాడు మిగతా వాళ్ళతో కలిసి ఉన్నాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఉన్నారు. చీకులు లేవు, విభజన లేవు, హెచ్చుతగ్గులు లేవు, తారతమ్యాలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు. అది ఎలాగ సాధ్యమైంది అన్నప్పుడు అదే దేవుని బిడ్డల మధ్య ఉండాలి. దేవుని బిడ్డల మధ్య అదే ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి వెళ్ళాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి జీవించాలి, ఒకరికొరకొకరు ప్రార్థించాలి, ఒకరికొరకొకరు పరిచయం చేయాలి. అది పరిశుద్ధ లేఖనాల్లో త్రిత్వం దగ్గర మనం చూడగలిగిన ప్రధానమైన పాఠం. తన్నుకు చచ్చుకోవడానికి అది చీరికలు తీసుకొచ్చే విషయం కాదు, గొప్ప ఐక్యతకు ఆధారం. బైబిల్ రచన సుమారు 40 భక్తులు రాశారు, ఆయా కాలాల్లో రాశారు. 40 అభిప్రాయాలు కాదు, 40 రాసిన ఒకటే ఎసెన్స్ కనబడుతుంది బైబిల్లో, ఒకటే సారం కనబడుతుంది బైబిల్లో, ఒకటే భాష్యం కనబడుతుంది బైబిల్ దగ్గర. వేరు వేరు వ్యక్తులు ఒకటిగా ఎట్లా ఉన్నారు అన్నది నిజంగా ప్రభు కార్యం అది. ఈ బైబిల్ మనం ఎప్పుడు కూడా ఈ యూనిటీ అనే లెన్స్ లో నుంచి ఏ విషయాన్ని చూడగలిగినా చాలా ప్రాబ్లమ్స్ కి పరిష్కారంగానే ఉంటుంది, అదే ఉంటుంది. కావున పిల్లరా, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన యూనిటీ కొరకు ఉంది. నేడు అది చాలా కష్టంగా ఉంది. దాన్ని మనం ఎస్ఎఫ్జేలో ప్రభు మహాకృపను బట్టి సాధించగలిగాము. ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ భేదం లేదు, పోలీసులు అగ్రికల్చర్ వారు అన్న శాఖాభేదం లేదు, ఇందులో అధికారి అనధికారి అన్న వ్యత్యాసం లేదు, స్త్రీ పురుష భేదాలు లేవు, అందరూ ఒక్కటిగా వెళ్తా ఉన్నాం. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. దాన్ని కొనసాగించుకోవడానికి వరకు మన వాక్యం మీద సరైన అవగాహనలోకి రావాలి. కాబట్టి ప్రభు యొక్క ప్రార్థన ఐక్యత ఉండాలి అని. అయితే ప్రారంభ సంఘాల్లోనే ఐక్యతను మనం కోల్పోవటం, ఐక్యత లేకపోవటం లేఖనాల్లో మనం కలవరపరిచే సంగతి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనాలు పౌలు కొరింథీయులను ఉద్దేశించి హెచ్చరిస్తా ఉన్నాడు. సహోదరులరా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవరననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవరననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అంత బలంగా ఎంఫసైజ్ చేసి యూనిటీ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏకభావం, ఏక మనసు, ఏక తాత్పర్యం అంటున్నాడు. 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయే ఇంటి వారి వలన తెలియవచ్చింది. కలహాలు చేయట, ఎట్లా వచ్చే కలహాలు, ఆ డివిజన్స్ ఎట్లా ప్రారంభమవుతున్నాయి? 12, మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లవాడను, మరి ఒకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారు. ఇది నా తాత్పర్యం. ఈ విషయంలో మీరు విడిపోయారు. మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుని బట్టి, ఆ నాయకులకు మీరు ఫ్యాన్స్ అవ్వడాన్ని బట్టి, మీరు కొద్ది మందిని ఫేవరెట్స్ గా తీసుకోవడాన్ని బట్టి, అందరూ సమానమే, అందరూ దేవుని చేత వాడబడుతున్నారు, అందరినీ పరిశుద్ధాత్ముడే వాడుకుంటున్నాడు అని కాకుండా, మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప అని చెప్పి మీరు దేవుని సంఘాన్ని విభజించేస్తున్నారు అని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. నిజమే, జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ సంఘాన్ని ప్రారంభించాడు. మార్టిన్ లూథరన్ గారి ద్వారా మార్టిన్ లూథరన్ చర్చెస్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇట్లాగా పెద్ద పెద్ద నాయకుల్ని ఆధారం చేసుకుని పరిచయం జరిగితే, తర్వాత కాలంలో ఆ నాయకుల పేర్లతోటి విభజన స్టార్ట్ అయింది. మార్టిన్ లూథరన్ కింగ్ ఆయన ఇలా అన్నాడు, నేను చదువుతా లిటరల్ గా ఆయన స్టేట్మెంట్, నా పేరును ఎవరు ప్రస్తావించకూడదనియు, తమను తాము లూథరన్లు అని కాకుండా క్రైస్తవులు అని పిలుచుకోవాలని నేను కోరుతున్నాను. లూథర్ అంటే ఏమిటి? నా సిద్ధాంతం నాకు ఖచ్చితంగా తెలుసు, నాది కాదు. నేను ఎవరి కోసం సిలువ వేయబడలేదు, క్రైస్తవులు తమను తాము పౌలు వారు లేకపోతే పేతురువాడు అని పిలుచుకోవడానికి బైబిల్ అనుమతించదు. కానీ అందరూ క్రైస్తవులే. అలాంటప్పుడు ఎందుకు పనికిరాని నేను క్రీస్తు పిల్లలను నా పనికిరాని పేరు నుండి ఉద్భవించిన పేరును ఎలా ఇవ్వాలి? నా పనికిమాల పేరుతోటి క్రీస్తు పిల్లలు ఆ పేరు ఎట్లా పెట్టుకుంటారు? లేదు లేదు, నా ప్రియమైన స్నేహితులారా, మనం అన్ని పార్టీ పేర్లను రద్దు చేసి మనల్ని మనం పిలుచుకుందాం. మనం ఎవరి సిద్ధాంతాన్ని కలిగి ఉన్నామో ఆయన తర్వాత సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాము, ఆయన తర్వాత క్రైస్తవులు. కాబట్టి మార్టిన్ లూథర్ ఏంటంటే, పనికిమాలు అండి, నా పేరు మీకు శ్రేష్టమైందా, యేసు పేరు మీకు శ్రేష్టమైందా, ఏ పేరుతో పిలుచుకోవద్దు, క్రైస్తవులుగానే ఉందాము అని అన్నాడు. మెథడిస్ట్ సంఘాలను స్థాపించలేదు ఆయన. ఆ మూమెంట్ కి కారణం జాన్ వెస్లీ. తర్వాత మెథడిస్ట్ సంఘాలు సెపరేట్ అయిన తర్వాత మేము జాన్ వెస్లీ వారము, మేము మార్టిన్ లూథరన్ కింగ్ వారము అని విడిపోయారు. మేము బాప్టిస్ట్ వాళ్ళము, మేము పెంతకోస్తు వాళ్ళము, మేము రోమన్ కేథలిక్ విశ్వాసానికి చెందిన వారము అని విడిపోయారు. జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాల కారకుడైన జాన్ వెస్లీ ఎలా అంటాడు, దేవుని దృష్టిలో అన్ని పార్టీల పేర్లు, ఇది గూగుల్ ట్రాన్స్లేషన్ అండి, కొంచెం అట్లానే ఉంటది, అన్ని పార్టీల పేర్లు లేఖన విరుద్ధమైన పదబంధాలు మరియు క్రైస్తవ ప్రపంచాన్ని విభజించిన రూపాలు మర్చిపోయి మెథడిస్ట్ అనే పేరు నీకు ఎన్నడూ ప్రస్తావించకుండా శాశ్వతమైన విస్తృతిలో పాతి పెట్టాలి, దాన్ని పాతేయండి, ఏ పేరు కూడా మీరు పెట్టుకోవద్దు, అన్ని పేర్లను పాతేయండి అంటాడు జాన్ వెస్లీ. చార్లెస్ స్పర్జన్, బాప్టిస్టు జీవించిన రోజు కొరకు నేను సంతోషంగా ఎదురు చూస్తున్నాను. ఆయన బాప్టిస్టు చెందినవాడు. నేను బాప్టిస్టు సంఘానికి శాఖకు చెందినవాడిని అని చెప్పుకునేవారు కనబడిన రోజు ఒకటి రావాలి, అది చావాలి, అది చార్లెస్ స్పర్జన్ యొక్క ఆశ. బాప్టిస్టు పేరు త్వరలోనే నశించిపోతుందని నేను ఆశిస్తున్నాను, కానీ క్రీస్తు పేరు శాశ్వతంగా నిలిచి ఉండాలి చార్లెస్ స్పర్జన్. కాబట్టి లూథరన్స్ గా, మెథడిస్టులుగా, బాప్టిస్టులుగా, ఇప్పుడు ఓపిరిస్టులు ఓపిరి రంజిత్ ఓపిరి గారికి చెందిన వారుగా, కొంతమంది మేము హెబ్రోను, మేము ఎల్ఈఎఫ్, ఒక శాఖ పేరుతోటి విడిపోవటం, ఆ శాఖ పేరును గొప్ప చేసుకోవటం, ఆ శాఖ పేరును పట్టుకుని ఆలాడటం, మిగతా వాళ్ళు కరెక్ట్ గా లేరు, మేమే బాగున్నాము, మా సంఘమే ఎత్తబడుతుంది అనుకోవటం, అది రిలీజియస్ డివిజన్ కి కారణం. ఈ జబ్బు కొరింథీ సంఘంలో వచ్చింది. కొరింథీ సంఘంలో ఈ జబ్బు వచ్చినప్పుడు పౌలు ఏమని మాట్లాడుతున్నాడు, 13వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు, అవును క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని అడుగుతున్నాడు ఆయన. రెండో మాట, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా, పౌలు ఏమైనా మీకోసం ప్రాణం పెట్టాడా, పౌలు నామాన మీరు బాప్తిసం పొందారా, నేనేమన్నా మీకోసం ప్రాణం పెట్టానా, నా పేరు మీద మీరు బాప్తిసం తీసుకుంటున్నారా, మరి నా పేరు చెప్పుకొని కూడా మీరు ఎందుకు చీలికలు తీసుకొస్తున్నారు అని కొరింథీ సంఘానికి తలండుతా ఉన్నాడు. తెలీదు, నాయకత్వాన్ని బట్టి విడిపోవటం తప్పుగా భావించరు, కానీ ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత తర్వాతి తరం వాళ్ళు దాన్ని చాలా బలంగా తీసుకెళ్తారు. ఆయన గొప్ప, మా నాయకుడు గొప్ప అన్న అభివిజన బాగా వెళ్తారు. దాన్ని ఆల్రెడీ సంఘంలో చూస్తున్నాం, అది బలంగా పౌలు భక్తుడు దిద్దుబాటు చేశాడని లేఖనాలు చూపిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా? అబ్బా, ఒకవేళ లేదండి, కలిసి ఉండడం కష్టమండి అని ఒకవేళ మీరంటే మీరు ఆత్మీయులు ఎట్లా అవుతారు? మీ శరీర సంబంధులే మీలో ఆ పులుపు చావల, ఆ పైత్యం చావల, ఆ లోక పోకళ్ళ చావల అంతెడుతున్నాడు ఆయన. అసూయలు మీలో ఉంటే, కలహాలు మీలో ఉంటే మీరు శరీర సంబంధులే మనుషులుగా నడుచుకునే వారు కారా? నాలుగు, ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపొల్లో వాడునని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? శరీర సంబంధులు, లోక సంబంధులు, దేహ సంబంధులు, మీరు ఆత్మ సంబంధులు కారు అన్నాడు. వినండి వినండి మాట, ఒకవేళ పరలోకంలో ఏ డినామినేషన్ ఉండదు, పరలోకంలో ఏ డినామినేషన్ ఉండదు. ఒక సేవకుడు ఇలా అన్నాడు, ఆ మాట బాగా నచ్చింది నాకు. మీకు ఎవరైనా రోడ్డు మీద బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే వాళ్ళు మీ శాఖకు సంబంధించిన వాళ్ళు, మీ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానప్పటికీ వారు దేవుని బిడ్డలు, వారు నేను నమ్మిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, రేపు నేను వారు కలిసి నిత్యత్వంలో నిత్యము జీవిస్తాము అన్న ప్రేమ అన్న భావన కలుగుతుందా? లేకపోతే వీళ్ళు బాప్టిస్ట్ల, మెథడిస్ట్ల, లూథరన్ల, కాథలిక్స్ అనేవైనా మీరు ఆలోచిస్తున్నారా? మీకు ఒకవేళ అలాంటి విభజన మీ మనసులో ఉంటే ఈ మాటను బట్టి అర్థం చేసుకోండి, నేను శరీర సంబంధిని, నేను ప్రకృతి సంబంధిని, నేను ప్రకృతి సంబంధిని. కొన్ని కల్ట్స్ ఉన్నాయి, యెహోవ సాక్షులు, మారుమనసు యెహోవ సాక్షులు, పరలోకపు తల్లి, కొన్ని కల్ట్స్ ఉన్నాయి. ఆ కల్ట్కి చెందిన వాళ్ళని చూసినప్పుడు మీరు దూరంగా ఉండటం వాక్యానుసారం, కానీ మీరు గిరిగేసుకొని మా సంఘానికి చెందిన వాళ్ళు మాత్రమే, వాళ్ళతోటే మాట్లాడతాం, వాళ్ళతోటే ఉంటాము అన్న మనసు మీదైతే మీరు శరీర సంబంధులే, ప్రకృతి సంబంధులే అని తిడుతున్నాడు. అది మనకి హెచ్చరిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. అక్కడ 17వ వచనంలో ఇలా అన్నాడు, మీకు ఈ ఆజ్ఞనిచ్చుచూ మిమ్మల్ని మెచ్చుకోనను, మీరు కూడవచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. కూడొస్తున్నారు, గ్యాదర్ టుగెదర్ అన్నాడు ఆయన, వేరెవర్ టూ ఆర్ మోర్ గ్యాదర్ అన్నాడు, దే షాల్ బి మై ప్రెజెన్స్. ఏకీభవించాలి, ఏక మనస్తో ఉండాలి అని అన్నాడు ఆయన. కానీ సంఘమా, మీరు కూడొచ్చినప్పుడు మీరు ఫిజికల్గా కలుస్తున్నారు, చూడడానికి కనిపిస్తున్నారు, కానీ మనసుల్లో విడిపోయారు, మనసుల్లో విభజన ఉంది. పెద్దది మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షల కలవని వినిచున్నాను. బా తీవ్ర, ఇది కాస్త లోతైన లేకపోతే బలమైన పదాలే. చీలికలు, విభజనలు, భేదాభిప్రాయాలు కాస్త పోయాయి, ఇక కక్షలు వచ్చాయి మీలో. మీలో కక్షలు కలవని వినిచున్నాను, కొంత మట్టుకు నిజమా నమ్ముచున్నాను. అది మీకు మేలు కాదు, కీడే. ప్రభు దైన మెచ్చడు, అది మాదిరి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రభునంది పిల్లరా, ఈరోజు ఏదైతే మనం విభజనలు చూస్తున్నామో అది వాక్యంలో, ఆది సంఘంలో అన్న మాట దగ్గర యెరూషలేము సంఘంలో లేదు. యెరూషలేము సంఘం కొరకు ఏం చదువుతామంటే, విశ్వసించిన వారందరూ. ఎంత బాగుంటుంది ఆ మాట, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 44, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. సమిష్టి జీవితం, దాని ఏమంటారు, సమిష్ట జీవితం ఏక మనసు. ఏక మనసు ఎంత బాగుంది ఈ మాట. నాలుగవ అధ్యాయము 32, విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మ గలవారే ఉండిరి. ఏక హృదయం ఏకాత్మ గలవారే ఉండిరి. తర్వాత, ఎవడును తన కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, నాది అన్న స్వభావం చచ్చింది. ఎలాంటి సెల్ఫిష్ మోటివ్స్ లేవు, సెల్ఫ్ లేదు, నేను నాది. అది పాత్ర వేయబడాలి, సిలువ వేయబడాలి. ఎప్పుడైతే నాది అన్న మాట వస్తుందో అక్కడ విభజన వస్తుంది. నేను కాదు మనం, నాది కాదు మనందరిది. ఇంకా మాట్లాడాల్సి వస్తే నేను కాదు నువ్వే, నీ మాటే కరెక్ట్, నీతోటి నేను వస్తాను. ఎస్ఎఫ్జే లీడర్షిప్ లో ఇది బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే, నేను నాయకుడిని, నేను కోఆర్డినేటర్ని, మీరు నాకు అందరికి మీరు నాకు హెల్ప్ చేయాలంటే ఎవరు చేయరు. నీకు మేము హెల్ప్ చేయాలంటే అవ్వదు. కానీ ఏమనాలంటే, ఈ పరిచర్య ప్రభు మనకిచ్చాడు, ఇది మనం అందరం చేయాలి. కాబట్టి మనం అందరం కలిసి చేద్దాం, చక్కగా అందరూ వస్తారు. నాది, నాకు హెల్ప్ చేయాలి. వర్కౌట్ అవ్వదు, ఎవరూ చేయరు. నీ రాజ్యం కోసం వాళ్ళు ఎందుకు కట్టాలి? ఇది ప్రభు రాజ్యం, ప్రభు మనకిచ్చిన పరిచర్య, మనందరం చేద్దాం. గొప్ప ఐక్యత వస్తుంది. కావున ప్రియులరా, ఆది సంఘంలో చాలా మంచి ఐక్యత ఉంది. కొరింది సంఘంలోకి వచ్చేసరికి అక్కడ చీలికలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మూడవ యోహాను పత్రిక తొమ్మిదవ వచనాన్ని చదువుతాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. పొరింది సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడాడు, ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రిఫే మమ్మను అంగీకరించట్లేదు. ఎందుకు కలవనివ్వట్లేదు? ఎందుకు ఒక మాటను నడవనివ్వట్లేదంటే, ప్రధానత్వం ఆ చెయ్యి కొరకు, ఆ ప్రెసిడెంట్ పదవి కొరకు, ఆ అథారిటీ కొరకు గ్రూపుని విడదీసి ఆ గ్రూప్ మీద నాయకుడు అవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా సంఘాల్లో, మెయిన్ లైన్ చర్చెస్ లో, హెబ్రోన్ లాంటి ఆత్మీయ సంఘంలో కూడా గ్రూపులు తీసుకొచ్చారు. ఎందుకు గ్రూపులు వచ్చాయంటే, ప్రధానత్వాన్ని కోరుకునే వారి వల్ల. వారిలో ప్రధానత్వాన్ని కోరుచున్న దియోత్రిఫే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక, ఎవరినైనా మేము పంపిస్తే వాళ్ళని చేర్చుకోకుండా వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలువేయిచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయి చిన్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును అని గాయకు యోహాను ఈ పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మనిషి పేరు ప్రస్తావించి మాట్లాడాల్సి వచ్చిందంటే, చాలా పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చాడు. పైగా చెడ్డ మాటలు చెబుతూ మనసులు పాడు చేసి చీలికలు తీసుకొస్తున్నాడు అని సంఘానికిలో చీలికల కారణాలు మాట్లాడుతున్నాడు. ఇంకొక ప్రధాన కారణం ఎందుకు చీలిపోతారు అన్న మాట దగ్గర, కొరింది సంఘంలో అయితే మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లుగా మీలో భిన్నాభిప్రాయాలు ఉండక మానవు అన్నాడు 3వ అధ్యాయంలో. నేను గొప్ప, నా మాట గెలవాలి అన్న భావజాలం ఎప్పుడూ చిలుకులు తీసుకొస్తుంది. నేను అన్న మాట ఎప్పుడు చిలుకులు తీసుకొస్తుంది. మనము అన్న మాట ఐక్యత కారణమవుతుంది. రెండు అధికారం, అధికారం అక్కడే అధికారం చలాయించాలన్నప్పుడు వర్గాలు తీసుకొస్తారు, కులాలను తీసుకొస్తారు, మీరు రెండా మూడా అనే ప్రస్తావన తీసుకొస్తారు. బైబిల్ లేదు కదా, బైబిల్ ఉండదు. వాళ్ళ సెల్ఫిష్ గోల్స్ కోసం బైబిల్ లేకపోయినా రుజుతాడు తీసుకొచ్చి, నువ్వు ఆత్మ సంబంధం అయితే దాన్ని అర్థం చేసుకోగలుగుతావు, ఆ మోసంలో పడకుండా ఉంటావు. మత్తయి సువార్త 13వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట, 24 నుంచి కొన్ని వాక్యాలు చదవాలి. 24 నుంచి ఆయన మరొక ఉపమానం వార్త చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. ఎక్కడి నుంచి వస్తారు గురుగులు? శత్రువు ప్రేరేపిస్తాడు, సాతాను వాడుకుంటాడు. మనం మనుషులను చూసి ఎందుకు ఇలా అయిపోతుందని భయపడతా ఉంటాం, కానీ సాతాను పని వాడు బలంగా పనిచేస్తాడు. 38వ వచనం, పొలము లోకం మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురువులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. గురువులు దుష్టిని సంబంధులు, వాళ్ళని ప్రవేశపెట్టినాడు, వాళ్ళని ప్రేరేపిస్తున్నవాడు అపవాది అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. కావున ప్రిలరా, మనం ఎర్లీ చర్చ్ లోని సంఘంలో చీలికలకు విభజనలకు దుష్టుడు చేసిన ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం దాన్ని కూడా చూడగలుగుతున్నాం. ప్రధానంగా రెండు వర్గాలుగా విడిపోయి ఉంటుంది సంఘం. ఒకటి రోమన్ క్యాథలిక్స్, రెండు ఆర్థడాక్స్ చర్చెస్. రోమన్ క్యాథలిక్స్, ఆర్థడాక్స్ చర్చెస్ అన్న విభజన చాలా స్పష్టంగా ఉంటుంది. తర్వాత డినామినేషనల్ డివిజన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. డినామినేషనల్ డివిజన్ ఎక్కడ? ప్రొటెస్టెంట్లో. మేము ప్రొటెస్టెంట్లము, మేము ఉజ్జీవం తీసుకొస్తాము, మేము వాక్యాన్ని మాత్రమే పాటిస్తున్నాము, వాక్యమే మాకు ముఖ్యము అని మాట్లాడే ఈ ఆర్థడాక్స్ చర్చెస్, ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్ లో కూడా డినామినేషన్స్ విడదీసేశాయి. దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి థౌజండ్స్ ఆఫ్ డినామినేషన్స్ వచ్చాయి. దీనికి పరిష్కారంగా మనం ఏం చేయాలి? బైబుల్ ఎట్లాంటి సొల్యూషన్ మనకు మాట్లాడుతుందంటే, మనం చదివిన వాక్యంలో ఉన్న కీలకమైన మాట మూల వాక్యాన్ని చదవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనాలు చదివాం కదా. అందులో 20వ వచనం 2వ భాగం, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవరననియు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వాక్యం, మనకు దేవుడు ఒక స్టాండర్డ్ ఇచ్చాడు. సహజంగా ఎప్పుడైనా మనం మాట్లాడే మాట, ఈ ప్రొఫెషన్స్ లో ఏం మాట్లాడతామంటే, ఏదైనా చెయ్యాలంటే మాన్యువల్ ఉందా, ప్రొసీజర్ ఎక్కడైనా రాసిందా, గవర్నమెంట్ జీవో ఏమైనా ఇష్యూ అయి ఉందా, గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఇలాగే చేయాలి, గైడ్లైన్స్ ఉన్నాయా, ఎస్ఓపి ఉందా, గవర్నమెంట్ జీవో ఉందా, లేకపోతే ఐపీసీలో ఉందా, సిఆర్పిసిలో ఉందా, ఐఈఏలో ఉందా, ఇప్పుడు కొత్త చట్టాలు కదా, ఎక్కడుంది సోమీద సోర్స్ ఎక్కడుంది చూపించండి అంట. అప్పుడేమవుతుంది, ఎక్కడ చేసినా ఇదే చేయాలి. దీనికి డెఫినేషన్ ఇది, దీనికి రాయబడ్డ దీనికి ఉన్న డాక్యుమెంట్స్ ఇది అని మనం మాట్లాడతాం. నిజంగా సాధ్యమవుతుంది. ఎందుకు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి, ఎందుకు రెడ్ లైట్ ఆగ్గానే ఆగిపోవాలి, ఇవన్నీ ఎక్కడున్నాయి? ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, మోటార్ వెహికల్స్ యాక్ట్ చదివితే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి అలాగే చేస్తున్నారు అందరూ. రాయబడ్డ రూల్స్ ఉన్నాయి. పిల్లరా, మనమేమి ఎమోషన్స్ తోటి ఫీలింగ్స్ తోటి భక్తి చేయట్లా. మనకంటూ దేవుని గ్రంథం మాన్యువల్ ఉంది. ప్రధానంగా నేను మాట్లాడే మాట, నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే కొత్త నిబంధన గ్రంథం. కృత నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో హిస్టరీ ఉంటుంది, అట్లాగే కల్చర్ ఉంటుంది. ఎక్కువగా కల్చర్ మనల్ని కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇదేం కల్చర్ అనిపిస్తాడు, ఇదేం కల్చర్ అనిపిస్తాడు. దాని వెనకాల కారణాలు కొన్ని ఉన్నాయి. రెండు, హిస్టరీ కనిపిస్తుంది అక్కడ. మనం కొంత ఈరోజు కూడా ఆ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నావా? కుదరదు. కల్చర్ ఫ్రీడమ్ ఇవ్వబడింది, ఎవరి కల్చర్ వాళ్ళది. కల్చర్ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రిన్సిపల్స్ ప్రాముఖ్యం, ప్రొసీజర్ ప్రాముఖ్యం కాదు. ప్రొసీజర్ నీ ఇష్టం, ఆ ప్రిన్సిపల్ నెరవేర్పు కొరకు నీకు నచ్చిన ప్రొసీజర్. నేను ఆత్మీయంగా ఎదగాలి అయితే బైబిల్ చదవాలి. ఎప్పుడు చదవాలి? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఒక అధ్యాయమా, రెండు అధ్యాయాల? నీ ఇష్టం, నీ చాయిస్. బైబిల్ చదవాలి అన్నది ప్రిన్సిపల్. బైబిల్ ఎప్పుడు చదువుతో, ఎలా చదువుతో అన్నది నీ చాయిస్. ది బెస్ట్ మెథడ్ ఎంపిక చేసుకో, అక్కడ లిబర్టీ ఉంది. తెలుగు బైబిలా, ఇంగ్లీష్ బైబిలా, హిందీ బైబిలా, నీ చాయిస్. నీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో అది తీసుకో. అది మారుతుంది. తెల్ల చొక్కా వేసుకోవాలి అది ప్రిన్సిపల్ కాదు. పరిశుద్ధంగా ఉండాలి ప్రిన్సిపల్. తెల్ల చొక్కాకి దానికి సంబంధం లేదు. అయినా మేము తెల్ల చొక్కా వేసుకుంటే మాకు పరిశుద్ధత గుర్తు వస్తుందంటే వేసుకో. అది మిగతా వాళ్ళకి రుద్దొద్దు. ఆత్మీయ అలంకరణ ముఖ్యము, భౌతిక అలంకరణ ముఖ్యం కాదు. ప్రిన్సిపల్ భౌతిక అలంకరణ ముఖ్యం కాదు కాబట్టి బొట్టు పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు. నాన్ సెన్స్. ఆత్మీయ అలంకరణకి బొట్లు గాజులు అవి ప్రాముఖ్యం కాదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కల్చర్. దాన్ని తీసుకొచ్చి రుద్దొద్దు. కానీ ఆత్మీయ అలంకరణ దేవుడు చూస్తాడు. ప్రిన్సిపల్ చెప్పు. ఆత్మీయ అలంకరణ కొరకు నోరు కంట్రోల్లో ఉంటుంది, చూపులు కంట్రోల్లో ఉంటాయి, ప్రేమ, సహనం, ఓర్పు ఇవన్నీ కనబడితే అవి ఆత్మీయ విషయాలు. చాలాసార్లు మనం ఆ ప్రిన్సిపుల్స్ ని పట్టుకోకుండా ప్రొసీజర్ పట్టుకోవడం వల్ల ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. ఇది ఎక్కడ బైబిల్లో ఉంది? సంఘముగా కూడుకోవాలి బైబిల్లో ఉంది. అది ఆదివారం కూడుకోవాలి అన్నది ఎక్కడుంది? బైబిల్లో లేదు. కూడుకోవాలి, పైగా అనుదినము ఆది సంఘం కూడుకుంది. ఫ్రీక్వెంట్ గా మానక కూడుకోవాలి, ఎక్కువగా కూడుకోవాలి. దానికి ఆన్లైన్ పెట్టుకుంటావా, గృహ సంఘాలు పెట్టుకుంటావా, వారంలో ఆదివారంతో పాటు ఇంకొక రోజు బైబిల్ స్టడీ, ఇంకొక రోజు ఉపవాస ప్రార్థన ఏం పెట్టుకుంటా? పెట్టుకో. కూడుకోవటం, సంఘ జీవితం కలిగి ఉండటం అన్నది ప్రిన్సిపల్. ప్రొసీజర్ నీ చాయిస్. అందులో ది బెస్ట్ చాయిస్ లోకి వెళ్ళు, ది బెస్ట్ చాయిస్ లోకి వెళ్ళు. బైబిల్ గ్రంథం, ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథం, వారి వాక్యం వలన వారందరూ ఏకమై ఉండాలి. మన దగ్గర మాన్యువల్ ఉంది, ఇలా చేయండి అన్నాడు, అలా చేద్దాం. దానికి ఇలా చేయండి అన్న దానికి ఎలా చేద్దాం? నీ చాయిస్. ఇదే చెయ్యాలి అన్న మాట దగ్గర కుదరదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పరిచయం చేయడం ఒక విధానం, టీచర్స్ మధ్య పరిచయం చేయడం ఒక విధానం, ఎంప్లాయీస్ మధ్య పరిచయం ఒక విధానం, అన్ఎంప్లాయీస్ మధ్య పరిచయం ఒక విధానం, చిన్నపిల్లల పరిచయం ఒక విధానం, యూత్ పరిచయం ఒక విధానం, స్త్రీల పరిచయం ఒక రకంగా ఉంటుంది. అన్నిటినీ ఒకే మూసలో చూస్తే ఎట్లాగా? వర్కౌట్ అవదు. కాబట్టి వాక్యం నీకేం చెప్తుంది అంటే ప్రిన్సిపల్స్ చెప్తుంది. ప్రొసీజర్లో నీ చాయిస్. గంట పెట్టుకుంటారా, గంటన్నర పెట్టుకుంటారా, 2 గంటలు పెట్టుకుంటారా, నీ చాయిస్. మీరు ప్రిన్సిపల్ ని ఫుల్ఫిల్ చేయడానికి చాయిస్ మీరు తీసుకోవచ్చు. ఆ చాయిస్ దగ్గర మనకు ఎలా కనబడుతుందంటే ఇదేంటి, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తే నీకేముంది, ప్రిన్సిపుల్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు లేదా, అదొక్కటే చూడు. ప్రొసీజర్ ఎందుకు? ఒక ఆయన పంచి కట్టుకుని వాక్యం చెప్తే నీకేమైనా అభ్యంతరం పంచి కట్టుకుని వాక్యం చెప్పొద్దా? తప్ప. అదేంటండి, ఫ్యాంట్ వేసుకోవాలి కదా, ఎక్కడుంది బైబుల్లో ఫ్యాంట్ వేసుకుని వాక్యం చెప్పాలి పంచి కట్టుకోకూడదని? సూట్ వేసుకుని వాక్యం చెప్తే ఆ గొప్ప సేవ కూడా, అది ఎక్కడుంది బైబుల్లో? అది కల్చర్. వాళ్ళ చలి దేశాల్లో ఉన్న వాళ్ళకి ఆ వాతావరణం బాడీలో హీట్ జనరేట్ అవడానికి టై కట్టుకొని చాలా ప్యాకడ్ గా ఉంటారు. మనకు తడిసిపోద్ది, అది మనకి ఎట్లా వర్కౌట్ అవుతుంది? అవదు, అవదు. అర్థం చేసుకుందాం. కాబట్టి ఎక్కడ వాక్యం వల్ల ఐక్యత సాధ్యం అవ్వాలి, కానీ వాక్యం వల్ల ఐక్యత సాధ్యం కాకుండా ఉన్నప్పుడు ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా చేయట్లా? ఒకటే ప్రిన్సిపల్, కానీ వాళ్ళకు నచ్చిన ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నారు. అందులో ఒకటి నీకు నచ్చవచ్చు, ఇంకొకటి నీకు నచ్చకపోవచ్చు. నచ్చలేదు కాబట్టి తప్పు అనొద్దు, నచ్చింది కాబట్టి గొప్ప అనొద్దు. ఏది ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటే దానికి వెళ్ళిపోండి, దానికి వెళ్ళిపోండి. అంతవరకు మనం చెప్పగా. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని వాక్యం మన చేతిలో ఉంది, వాక్యం మీద ఉందాం, వాక్యం మీద కట్టబడదాం, వాక్యానుసారంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అది ఎప్పుడు ప్రయోజనకరమైనది, అది ఎప్పుడు ప్రయోజనకరమైనది. యోహాను సువార్త 16వ అధ్యాయం, 16వ అధ్యాయంలో ఒక మాట చదవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవాలి. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోను తీసుకొని మీకు తెలియజేయును. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో, యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర విన్న సంగతులే చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు అవే చెప్పాడు. ఒకటే విషయాలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పలేదట. ఆత్మదేవుడు నా వాటిలోనే మీకు బోధిస్తాడు. ఎవరు బోధ చేసిన బేస్ డాక్యుమెంట్ ది బైబుల్, బైబిల్ గ్రంథంలో నుంచి ప్రాముఖ్యంగా అపోస్తుల బోధ, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు అనే పునాది, యేసుక్రీస్తు ప్రభు అనే పునాది మీద అపోస్తులు చేసిన బోధ మీద మన కట్టునియపాలి. చాలాసార్లు పాత నిబంధన విషయాలు, కల్చరల్ గా ఉన్న విషయాలు, ఆ కాలమానానికి చెందిన విషయాలు సున్నతి వాళ్ళు చేయించుకున్నారు కదండి. నిన్నేం చేయించుకోమని కొత్త నిబంధన గ్రంథం చెప్పలేదు. వాళ్ళ గుడారాల పండుగలు చేశారు కదండి, నువ్వు చేయమని ఏమో కొత్త నిబంధన గ్రంథం చెప్పలేదు, యేసు ప్రభు చెప్పలేదు, అపొస్తలు చెప్పలేదు. అలా ఉన్నాయి కదండి, ఉన్నాయి కల్చరు. ఇస్రాయేల్ జాతికి ఆ కల్చర్ లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. కొత్త నిబంధన గ్రంథంలో చాలా స్పష్టత వస్తుంది, సర్వసత్యములోకి ఆయన నడిపించాడు, ఆయన నడిపించాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనాన్ని చదివితే పౌలందులా అంటే 37, ఎవడైనా తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల నేను మీకు రాయిచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి. పౌలేమంటాడు, నాకు నచ్చింది నేను రాసేసాను అంటాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నచ్చింది ఆయన చెప్పేశాడు అంటాలా? యోహాను సువార్త 16 ఏం చదువుతున్నా? యేసుక్రీస్తు ప్రభు విషయాలే ఆత్మదేవుడు బోధించాడు, యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర విన్న విషయాలే బోధించాడు. పౌలన్న ఏమంటాడు, మాకు నచ్చింది మేము బోధించలేదు బాబు, ప్రభు విషయాలే, ప్రభు విషయాలే, ప్రభు యొక్క ఆజ్ఞలే నేను బోధించాను ఆయన చెప్పింది. కొరింది సంఘానికి రొట్టె ద్రాక్షారసాల కోసం మాట్లాడుతూ, నేను మీకు అప్పగించింది ప్రభు వల్ల పొందారు, ప్రభు నాకు ఇచ్చాడు, అదే నేను చేస్తున్నా. ఇంకోటి 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 లేదు, మరొకటి లేదు, మరొకటి లేదు అని మాట్లాడుతున్నాడు. మరొకటి లేదు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపొస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారు. అపోస్తుల బోధ యేసయ్య ఏం చెప్పాడు? అపోస్తులు ఆత్మ ద్వారా అదే బోధించారు. యేసుక్రీస్తు ప్రభు బోధ, అపోస్తుల బోధ, అదే అదే. ఈ సంఘం అపోస్తుల బోధ యందు ఎడతెగకుండా ఉన్నారు. పౌలు బోధించినాడు, ఏం మాట్లాడుతున్నాడు? నేను బోధించినవి ప్రభు యొక్క ఆజ్ఞలు, ప్రభు వల్ల పొందితిని, ప్రభువు నాకు చెప్పిన విషయాలు. పౌలు ఈ మాట మాట్లాడుతూ ఒక అద్భుతమైన సంగతి హెచ్చరికగా సంఘానికి మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త, ఆల్రెడీ చెప్పేశాం, రాసేసాం, ఇచ్చేసాం, ప్రకటించాం ఆ సువార్త గాక మరి ఒక సువార్త, భిన్నమైన సువార్త, అనదర్ గోస్పెల్, మరి ఒక సువార్త మేమైనను, పౌలు గాని, యోహాను గాని, పేతురు గాని, ఎవరైనా మరలా వచ్చి ఇదిగో నేను పౌల్ని మాట్లాడుతున్నాను అని మాట్లాడినా మేము గాని, మరొక మాట, పరలోక నుంచి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు, నమ్మొద్దు. అనదర్ గోస్పెల్, అనదర్ టీచింగ్, న్యూ టీచింగ్, కొత్త సంగతులు చెప్తున్నారే అండి అని అన్నావంటే అక్కడ నువ్వు పప్పులో గాలేసినట్టే. కొత్త సంగతులు ఉండకూడదు, బైబిల్లో ఉన్న సంగతులే ఉండాలి. కొత్త సంగతులు ఏమి ఉండవు, ఎక్స్పెక్ట్ చేయొద్దు, ప్రమాదం, ప్రమాదం. కొత్త బోధ అండి ప్రమాదం, కొత్త బోధ, కొత్త సంగతులు వద్దు, ప్రమాదం. అవే ప్రభువు చెప్పినవే, ఆత్మదేవుడు బోధించినవే, అపోస్తులు బోధించినవే అవే. ఇంకోటి వెతుక్కోవద్దు, వెతుక్కుంటే ప్రమాదం. కావున ప్రిల్లరా, అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదవాలి. 4వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి. కాబట్టి మీరు సమాధాన అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏమంటాడు ఇక్కడ? సమాధానమనుబంధం. ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకున్నట్టులో శ్రద్ధ, సహనం, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. మీరు పిలువబడ్డ పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవన్నని, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కింద శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ విషయమై, ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది? ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిష్టం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిలోనూ ఆయనే ఉన్నాడు. ఒక్కటే వై, ఇంకొకటి లేదు, మరొకటి వద్దు, ఒక్కటే బాప్తీసం. ఈ ఒక్క మాటని మాట్లాడి ముగిస్తాను. బాప్తీసం రకరకాలుగా తీసుకుంటున్నారు. కొంతమంది బాప్తీసం ట్యాంక్ కట్టుకొని తీసుకుంటున్నారు, కొంతమంది పారే నీళ్లలో తీసుకుంటున్నారు, కొంతమంది చిలకరింపు బాప్తీసం తీసుకుంటున్నారు, కొంతమంది జెండా కింద బాప్తీసం తీసుకుంటున్నారు. కాబట్టి వేరు వేరు రకాలు వేరు వేరు చీలుకులు అన్న మాటలు మాట్లాడే దగ్గర ఒకటే బాప్తీసం. బాప్తీసం అంటే ఏంటి? తిరిగి జన్మించిన దానికి సూచన. దాన్ని ఎట్లా పాటిస్తున్నారు? సరే, బైబిల్లో నీళ్లలో ముంచుడు బాప్తీసం రాయబడింది. కొన్ని వాళ్ళు చిలకరింపు మాటలు కూడా తీసుకుంటున్నారు. ఈ బాగా ఐసు గడ్డకెళ్ళిన ప్రాంతాల్లో నేలలో ముంచితే మనిషి చచ్చిపోతాడు. కొన్ని చోట్ల అట్లా తీసుకోవడానికి వీలు కుదురుతలేదు. ఏదైనా బాప్తీసం అన్న దాని యొక్క ప్రొసీజర్ కంటే బాప్తీసం యొక్క ప్రిన్సిపల్ ఒకటే. ఆ వ్యక్తి తిరిగి జన్మించాడు అన్న దానికి సూచన. ప్రిన్సిపల్ ఒకటే, ప్రొసీజర్ వేరువేరుగా ఉన్నాయి. ప్రొసీజర్ దగ్గర విడిపోవద్దు. మీకు కొంత అర్థమైందని భావిస్తా ఉన్నాను. కావున ప్రియులారా, ఈ మాటల వెలుగుల నుంచి మనం మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కటే సంఘం, ఒక్కడే ప్రభు. ఆ ఒక్క ప్రభువును ఆరాధిస్తాను మనం అందరూ ఒక్కటిగా ఉండాలి. ఈ చీలికలు, డినామినేషన్స్, లీడర్షిప్ ను బట్టి, ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి ఈ చీలికలన్నీ దుష్టుడు విత్తే గురుగుడు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.